Your check, your cooperative. As a farmer-owned lender, Farm Credit Mid-America shares the success of the cooperative with our customers, which is why we've returned more than $1.25 billion back to our customer owners over the last 8 years. It's proof being a part of our cooperative pays. Patronage is an annual decision made by the board of directors to return earnings to eligible customers. To learn more about patronage and eligibility, visit fcma.com/patronage.
ఇప్పుడు మీకోసం చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం. స్టే ట్యూన్డ్.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.
Parameshwara Swarupulaina Mind Media Shrotalaku Chiruku Ramamohan Rao నమస్కారం. నేను నిన్న తమతో గజేంద్ర మోక్షమును గురించి చెబుతాను అని మొదలుపెట్టి పోతన గారు వ్రాసిన ప్రార్థనా పద్యములను గురించి తెలిపినాను. ఆ పద్యము తెలుపుతుడలో ఆ పద్యములను గురించి తెలుపుటలో ఉన్న ఆవశ్యకత కూడా మనవి చేసుకున్నాను. నా బాధంతా ఒకటే, ఇటు తిరిగి ఈ ప్రార్థనా పద్యములు మీ పిల్లవాళ్ల నోళ్లల్లో నాను విధముగా మీరు ఇంతవరకు నేర్చుకోకుండా ఉంటే మీరు నేర్చుకొని వాళ్లకు నేర్పించండి. ఆ విధముగా బాల్యముననే వారికి ఈ పద్యములపై మన సంస్కృతిపై భగవంతునిపై శ్రద్ధ ఏర్పడింది అంటే వాళ్ళు ఉత్తమోత్తములైనటువంటి పౌరులవుతారు. ఈ దినము నేను పోతన గారిని గురించి ఆయన చేసినటువంటి కృతిపతి నిర్ణయము మీద 4 మాటలు చెప్పి ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా గజేంద్ర మోక్షంలోనికి అడుగు పెడతాను. ఎన్నో పద్యాలు ఉన్నాయి, అన్నీ చెప్పుటకు వీలు కాదు కాబట్టి నేను నాకు ముఖ్యమని అనిపించినవి 1-2-3 మీకు మనవి చేసుకుని నా ప్రసంగమును కొనసాగిస్తాను. అసలు ఆయన ఎందుకు శ్రీరామునికి కృతిని ఇచ్చినాడు, రాజులకు ఇచ్చి వాళ్ల చేత ధనధాన్యాదులను వజ్ర వైడూర్యాలను మణి మాణిక్యాలను ఎందుకు పొందలేదు అంటే, ఆయన నిర్ద్వంద్వముగా నిర్మోహ మాటముగా చెప్పినాడు, ఇమ్మను జేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులను సొమ్ములు కొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట వేటులను పడక సమ్మతితో హరికిచ్చి చెప్పని బమ్మెర పోతరాజకుడు భాగవతంబు జగద్గితంబుగన్. ఆయన ఆలోచన అంతా భగవత్ కైంకర్యము భగవద్ధ్యానము అని తప్పించితే వేరే ఎటువంటి ఆలోచన లేదు. ఆయన ఉద్దేశ్యము తనను రాయించిన వాడే రామభద్రుడు అని ఒక పద్యంలో చెప్తాడు, అది నేను తర్వాత వినవించుకుంటాను. కావున తాను రాసిందే లేదు అన్నప్పుడు రాయించిన వాడే భగవంతుడైతే భగవంతుడు రాసింది మనుషులకు ఇవ్వటం వల్ల అర్థము ఏమైనా ఉంటుందా? భగవంతుడు రాసిన దానికి అది తప్పనిసరిగా భగవంతుడికి చెందవలసినదే కానీ మానవ మాత్రులకు చెందవలసినది కాదు. అందువల్లనే ఆయన శిష్య శ్రేయస్సును కాంక్షిస్తూ బహుశా రాజులకు ఇవ్వక వాళ్ల చేత పురంబులు అగ్రహారంబులు హారంబులు వాహనంబులు పొందక ఒకవేళ పొందితే తిరిగి యముని వద్ద సమ్మెట పోట్లు తినవలసిందే కదా అని మనకు కూడా కనువిప్పు కలుగజేస్తూ నేను భాగవతాన్ని భగవంతుడైన ఆ శ్రీహరికే సమర్పించుతూ ఉన్నాను అని చెప్పినాడు. ఇది తాను చెప్పుకోవడం కాదు, మనకు కనువిప్పు కలిగించుతూ ఉన్నాడు. మీరు చేసే ఏ పనినైనా పరమేశ్వర కైంకర్యంతో చెయ్యండి, స్వార్థ చింతనతో చేయవద్దు అని చెబుతున్నాడు ఆయన. పలికిడిది భాగవతమట, పలికించడి వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాథ పలుకదనేలా. ఇది నేను విడమరిచి అర్థం చెప్పవలసిన అవసరం లేదు. ఈ పద్యం ఇంతకుముందే చెప్తాను అని చెప్పినాను కాబట్టి ఇది మీకు తెలియజేసుకున్నాను. ఇంకా అంటాడు ఆయన, చేతులరంగ శివుని పూజింపడేని, నోరు నువ్వంగ హరికీర్తి నుడవడేని, దయయు సత్యంబు లోనుగా దలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అన్నాడు. ఈ విషయంలో రెండు మూడు మాటలు చెప్పుకొనవలసి వస్తుంది. దీనిలో ఆయన యొక్క అద్వైత భావాన్ని మనకు ప్రస్ఫుటముగా గోచరింపచేస్తూ ఉన్నాడు. అందుకే ఆయన శివుని చేతులారా పూజించవలెను ఈ మాట కూడా ఎందుకంటున్నాడు అంటే, అలంకార ప్రియో విష్ణు, అభిషేక ప్రియో శివ అన్నారు. మరి అభిషేకం చేయవలనంటే చేతులను ఉపయోగించవలసినదే కదా. నమ్మక చమకములతో పరమేశ్వరుని ఆరాధించుటకు చేతుల ఉపయోగం లేకుండా ఏ విధంగా చేయుటకు వీలైతుంది? ఆ తరువాత హరి విషయము వచ్చే అప్పటికీ హరినామ సంకీర్తన అంటారు. అంటే ఆయన నామ సంకీర్తన ఎంత చేస్తే అంత ఉపయోగము, అంత పుణ్యము, భగవంతుడు అంత దగ్గరవుతాడు అన్న విషయాన్ని మనకు మన పురాణ ఇతిహాసాల ద్వారా పెద్దలు చెప్పడం వల్ల తెలుసుకున్న విషయం ఇది. ఈ రెండూ కాకుండా ఇంకా చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, దయ, సాటి మానవుల మీద దయ. ఎందుకు సాటి మానవుల మీద దయ? మనము మనుషులమే కాబట్టి, మనము మనుషులము అన్నది నిరూపించుకోనవలను కాబట్టి సాటి మానవుల పైన దయను చూపించాలి. కానీ ఇక్కడ ఒక విషయం మాత్రము నేను తెలుపుకుంటాను, నాకు కలిగిన అనుభవాన్ని చెప్తూ ఉన్నాను. ఫేస్బుక్లో సహవాసము చేసిన రెండు మూడు రోజులకే, అయ్యా నా కొడుకు పెద్ద చదువు చదువుతున్నాడు, నాకు శక్తి లేదు, మీరు అంతో ఇంతో పంపించేది డబ్బు, 10,000 పర్వాలేదు అని రాసేవాళ్లను చూచినాను. ఇంకొక అమ్మాయి, తండ్రి జీవన్మరణ సమస్యతో కొట్టుమిట్లాడుతున్నాడు ఆసుపత్రిలో అని ఒక ఫోటోను పెట్టి, మీరు తప్పకుండా మీకు చేతనైన సహాయం చేసేది అని ఈ విధమైనటువంటి, ఇంకా ఎన్నో ఉన్నాయి, ఈ రెండు మాత్రం ఉదాహరణగా చెప్తూ ఉన్నాను, ఈ విధముగా పెట్టి పంపిస్తూ ఉంటారు. ఇందులోని నిజానిజాలు మనకు తెలియవు. ఇటువంటి విషయంలో అవసరము లేని దయను మనము హృదయంలో ఉంచుకొని సహాయము వనరించినా కూడా అది అపాత్రదానము కావచ్చు. కావున మన కంటితో చూసి పరిస్థితులను మనము గమనించి గ్రహించి అర్థము చేసుకొని ఆ తరువాత సహాయం చేస్తే అది తప్పకుండా భగవత్ కైంకర్యమవుతుంది. అట్లా కాకుండా కేవలం మాటలతో మభ్యపెట్టి మోసపుచ్చే వారికి సహాయం చేస్తే దానివల్ల ప్రతిఫలము ఉండదు. ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి విషయము. ఆ తరువాత సత్యము, మనము ఏ మాట చెప్పినా దానిలో నిజము ప్రస్ఫుటముగా కనిపించవలెను. అట్లు కాకుండా కేవలము అబద్ధములతోనే జీవితము కొనసాగించవలను అంటే ఆ జీవితము కూడా అదే విధముగా ఉంటుంది. అసలు సుమతి శతకకారుడు చెప్పనే చెప్పినాడు కదా, మాటకు ప్రాణము సత్యము, కోటకు ప్రాణంబు సుభట కోటి ధరిత్రిని, బోటికి ప్రాణము మానము, చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతి అని. మాటకు ప్రాణము అనేది గనక ఉంటే అది కేవలం సత్యము మాత్రమే. కావున ఏ మాటనైనా మనం పలికినప్పుడు అది సత్యమై ఉండవలెను. అందుకే పెద్దలు సత్యం భ్రూయాత్ ప్రియం భ్రూయాత్ అని చెప్పినారు. అచ్చని నా భూయాత్ సత్యం అప్రియం అని కూడా చెప్పినారు. అప్రియమైనటువంటి సత్యము చెప్పవద్దు, ప్రియమైనటువంటి సత్యమును చెప్పకుండా కూడా ఉండవద్దు. ప్రియంచ నానృతం భూయాత్ అట్లని ప్రియమైనది అనే ఉద్దేశంతో అబద్ధమెప్పుడు ఆడరాదు అని ఎంతో స్పష్టముగా చెప్పినారు. మాటకు ప్రాణము సత్యము, కోటకు ప్రాణంబు సుభట కోటి ధరిత్రిన్. ఇప్పుడు సుభటులు కోటి, సుభట కోటి అంటే గనక సుభటుల సమూహం ఇప్పుడు మనకు సంబంధం లేని విషయం కాబట్టి దాన్ని మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. బోటికి ప్రాణము మానవు, బోటి అంటే స్త్రీ. ప్రణం వాపి పరిత్యజ్య మానమే వాభిరిక్షతు అని అన్నది శాస్త్రము. మరి ఈ కాలము మానమును కాపాడుకుని విధముగా జనులు, ముఖ్యముగా స్త్రీలు, పురుషులకు కూడా మనం కలిపి చెప్పవచ్చు, మానవు పురుషులకు కూడా ముఖ్యమే. మరి మానమును కాపాడుకొనవలను అన్న దిశలో ఎంతమంది పయనిస్తూ ఉన్నారు అన్న విషయమును మాత్రం నేను శ్రోతల మనసులకే వదిలిపెడుతూ ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రపంచం అన్నదే మంచి చెడుల కలగలు. అందరూ మంచి మాత్రమే ఉండరు, అందరూ చెడుగు మాత్రమే ఉండరు. కాబట్టి నేను నా అభిప్రాయమును ఈ విషయంలో తెలియజేయటలేదు. ఎట్లయినా కూడా హైవే మీద పోయే బస్సుకు ఉన్నటువంటి స్పీడు, సందులు గొందుల్లో తిరిగేటటువంటి కారునకు ఉండదు కదా, అది కారే కావచ్చు. అందువల్ల ఏ పని చేసినా కూడా సత్యము కాబట్టి ఈ దయా సత్యము అన్నది రెండు చక్రములుగా భావించి ఆ విధముగా వాటిపై ప్రయాణం చేస్తే మనకు ఎంతో మంచిది. చిన్న పద్యమైన ఎంత అర్థం ఉందో గమనించండి.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
Hi everyone, this is your playback singer Bhagavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
మడిషి అన్నాక కోతంత కళాపోషణ ఉండాలి. ఉతగానే తింతొంగుంటే ఇక మడిషికి గొడికి తేడా ఏటుంటది అంటారు మన రావు గోపాలరావు గారు. అట్లాగే పొద్దస్తమానం పని పని అంటా ఉంటే మన మైండ్ కూడా రోబో అయిపోద్ది కదండి. అందుకని వీలైతే నాలుగు జోకులు, కూసిని సినిమా విశేషాలు, వెరసి సరదా కబుర్లు ఇవన్నీ మోసుకొచ్చేస్తుంది మీ ఆర్జే అశ్విని పెమ్మరాజు సరదాగా కాసేపు అనే శీర్షికన. ప్రతిరోజు సాయంత్రం ISTE 4:30 నుంచి 5 గంటల వరకు వినడానికి మీరు సిద్ధమైన మరీ.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వైలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్స్.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం గడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాల్ లో తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇక తర్వాత విషయమునకు వద్దాం. ఆయన భాగవతము నేను ఎందుకు పలుకుతున్నాను అంటే కూడా చెప్తాడు. పలికిడిది భాగవతమట, పలికించడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికిదవ్యరుండుగాథ పలకుని నేలా అంటాడు. అంటే ఈ భాగవతం అంతా భక్తిరథి ప్రధానమైనది. సూక్ష్మంలో మోక్షం పొందగలమన్న ఎన్నో గాథలను, భక్తుల అనుభవాలను, పరమాత్మ తత్వమును బోధించుతుంది ఈ పురాణం. సంసార సాగర కారణమునకు ఈ పురాణం చదివినా విన్నా గజేంద్ర మోక్షం వంటి ఘట్టములను అధ్యయనం చేసుకుని ఆకలింపు చేసుకున్న అందేది మోక్షము తప్ప అన్యథా కాదు. అందువల్ల మనము ఇటువంటి భాగవతమును తప్పనిసరిగా చదివి గాని విని గాని మనము మనసు పెట్టి ఆకలింపు చేసుకుని భగవంతుని ఆరాధన చేయవలసినటువంటి బాధ్యత మనకు ఉంది. పూర్వము ఇంతకు మునిపే చెప్పినాను, ప్రహ్లాద చరిత్రము కానీ గజేంద్ర మోక్షము కానీ ఒక విధముగా ఆడపిల్లలు అంటే రుక్మిణీ కళ్యాణం కూడా పెద్దవాళ్ళు పిల్లలకు తప్పనిసరిగా నేర్పించేవారు. దానివల్ల ముఖ్యముగా పిల్లలకు నోరు తిరుగుతుంది. ఉచ్చారణ దోషములు లేకుండా వాళ్ళు ఏదైనా పదమును పలకగలుగుతారు. అంటే వాక్శుద్ధి కలుగుతుంది వాళ్ళ. తాను పెరిగిన కొద్దీ ఆ బాలుడు గాని బాలిక గాని యవ్వనులై గృహస్థులై వానప్రస్థము చేరులోపు ఇందులోని అంతరార్థ బాహ్యార్థ గూఢార్థములను ఆకలింపు చేసుకోగలుగుతారు. తమ జీవితమునకు బాల్యముననే తమ తల్లిదండ్రులు బంగారు బాట వేసినారు అని కలకాలము కృతజ్ఞులై ఉంటారు. ముఖ్యముగా ముసలివారైన ఈ తల్లిదండ్రులను వృద్ధాశ్రమములకు పంపుటకు ముందు తప్పనిసరిగా ఆలోచన చేస్తారు, తాము చేసేది సరియైనదా కానిదా అని కూడా. ఎందుకంటే దయాసత్యము రెండు వాళ్ళలో కలిగి ఉండవలను అన్నమాట ముందుగానే చెప్పినాము. మరి వృద్ధాశ్రమాలకు పంపితే దయరూపినట్టు ఎట్లవుతుంది? అందువల్ల అటువంటి పిల్లలు అటువంటి పనులు తప్పనిసరిగా చెయ్యరు, తల్లిదండ్రులను తమతోనే ఉంచుకుంటారు. మళ్ళీ మన పాత వ్యవస్థ యథాతథంగా తప్పనిసరిగా కొనసాగుతుంది. ఇందుకోసమైనా దయవుంచి పిల్లలకు భాగవతము, భాగవతంలోని పద్యములు, భాగవంతంలోని భక్తుల యొక్క కథలు తప్పనిసరిగా నేర్పించండి. మామూలుగా కథ మాదిరి చెప్పినా కూడా చాలు పిల్లలకు, పెద్దయిన తర్వాత వాళ్ళే పుస్తకం చదువుకోగలుగుతారు. ఎందుకంటే భాగవత పద్యములతో వాళ్ళకు పరిచయం ఏర్పరిచినారు కదా. ఇక అసలు విషయమునకు వద్దాం. ఈ గజేంద్ర మోక్షము మొదలు పెట్టుటకు ముందు ఈ గజేంద్ర మోక్షములోని పాత్రల యొక్క పూర్వజన్మ వృత్తాంతములను ముందు పరిచయం చేసుకుందాం. గజేంద్ర మోక్షములోని ముఖ్యమైనటువంటి పాత్రలు, అతి ముఖ్యమైనటువంటి పాత్రలు, ప్రముఖమైన పాత్రలు రెండు. ఒకటి కరి, రెండు మకరి. ముందు మకరి అయినటువంటి మొసలిని పరిచయం చేసుకుందాము. పూర్వజన్మలో ఈ మొసలి అంటే మకరము హూహు అను గంధర్వుడు. అతడు తన సతులతో అదే సరస్సులో స్నానమాడుతూ ఉంటాడు. ఆ సమయములో మహర్షి దేవలుడు సరస్సు అడుగున ధ్యానము చేసుకుంటూ ఉంటాడు. ఆ మహర్షి బొటన వ్రేలుని హూహు లాగినాడు. కోపోద్రిక్తుడైన దేవలుడు ఆ గంధర్వుని మొసలివై ఇదే సరస్సులో ఉండమని శపించినాడు. గంధర్వుని సతులు ప్రార్థన చేత కరుణ దేవులను ఎందు కలిగింపచేసినారు. అప్పుడు దేవులుడు ఈ విధముగా అన్నాడు, ఒక గజేంద్రము ఈ సరస్సులో తన సతులతో ప్రవేశించినప్పుడు నీవు దానిని కాలుబట్టి విడిచిపెట్టక ఉండవలెను. ఆ గజరాజము భగవంతుని ప్రార్థించినప్పుడు ఆ శ్రీహరి నిన్ను వధించి నీ మొసలి రూపము నుండి నీకు విముక్తి కలిగించును అని చెప్పినాడు. ఆ విధముగా ఆ సరస్సులో ఆ మకరి ఉండిపోవలసి వచ్చింది. ఇక రెండవది కరి అంటే గజరాజము. ఈ గజరాజము పూర్వజన్మములో దక్షిణ పాండ్య దేశమును పాలించు ఇంద్రజ్యుమ్నుడు అను మహారాజు. ఇంద్రద్యుమ్నుడు ధర్మవర్తనుడు, ఎల్లప్పుడూ ఆ భగవంతుని మౌనముగా ధ్యానించి పూజించేవాడు. ఒకనాడు ఈ విధముగా ధ్యానించినప్పుడు అగస్త్యముని అటుగా వచ్చినాడు. ధ్యానములో ఉన్న రాజు ముని రాక గాంచక గౌరవ మర్యాదలు చేయలేదు. అప్పుడు ఆ ముని కోపించి ఈ విధముగా అన్నాడు, తమస్సునకు కారణమైన ఏనుగుగా ఈ రాజు జన్మించును. ఎందుకంటే కనుక ఆయన గమనించలేదు కదా, ధ్యానంలో ఉన్నందువల్ల కళ్ళు మూసుకొని ఉన్నాడు కదా, దానిని తమస్సుగా భావించినాడు ఆ మహర్షి. ఆ శాపమును స్వీకరించిన రాజు ఏనుగుగా జన్మించి త్రికూట పర్వతముపైనున్న అరణ్యములో సంచరిస్తూ ఉంటాడు. భగవంతుని స్పర్శ కలిగిన ఆ గజరాజము మోక్షము పొంది ఆ నారాయణుని సేవకుల్లో ఒకడైనాడు. ఇది ఆ ముఖ్యమైనటువంటి రెండు పాత్రల యొక్క పరిచయము. ఇక మిగతా పాత్రలంటే శ్రీహరియే, శ్రీహరి తరువాత లక్ష్మీదేవి, ఆ తరువాత పరివారము, గరుత్మంతుడు, ఈ విధంగా వాళ్ళు కేవలము సైడ్ క్యారెక్టర్స్ అని అంటారు కదా, ఆ విధంగా మూలము పరమాత్మ అయినటువంటి శ్రీహరియే. కానీ ఈ ఘట్టమునందు ఆయన పాత్ర పరిమితం. అందువల్ల ముఖ్యమైన రెండు పాత్రలను నేను తెలియజేసుకోవటం జరిగినది. ఇక కథను గురించి క్లుప్తముగా తెలియపరుచుకుంటాను. పూర్వము త్రికూటము అనే ఒక పర్వతము ఉండేది. త్రికూటము పైన అంటే మూడు శిఖరములు కలిగిన ఆ పర్వతమును ఒక శిఖరము బంగారుది కాగా, ఒకటి వెండిది, ఒకటి ఇనుపది, ఈ విధముగా చెప్పినారు త్రికూటమును గురించి. కూటము అంటే గనక శిఖరము అని అర్థం. అసలు కథ ఇక్కడ ప్రారంభమగుటలోనే అంతరార్థము ఉంది. అసలు జగత్తు అంటే ఏమిటి? జాయతే గచ్చతే ఇది జగత్ అన్నారు పెద్దలు. జాగ్రత్ స్వప్న సుషుప్తి సత్వరజస్తమో గుణములు అన్నవే బంగారు వెండి ఇనుప పర్వతములు. ఇవే స్థూల సూక్ష్మకారణ శరీరములు. అంటే ఇవి స్థూల సూక్ష్మకారణ, ఇవి మూడు రకాలు. అసలు ఇక్కడ త్రిమూర్తులు కూడా చెప్పబడినారు. ఈ విషయములను రాను రాను మనము చర్చించుకోవచ్చు. ఈ కొండ సుమారు 100 యోజనముల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఈ విస్తీర్ణమే మనస్సు. దీనికి ఇంత అన్న పరిధిని మనం ఏర్పాటు చేయలేము. ఈ కొండపైన చాలా దిట్టమైన అడవి కలదు. ఈ దట్టమైన లేక దిట్టమైన అడవియే కలగా పులగమై పెరిగిన కోర్కెల నిలయము లేక వలయము. ఈ అడవిలో మృగముల గుహలలో నుండి వచ్చే అరుపులు మరియు పక్షుల గూళ్ళ నుండి వినిపించే మధుర సంగీత ధ్వనులు రెండు కలగా పులగముగా కలిసిపోయి వినిపించేవి. ఇవి మనస్సులో కలిగించే మంచి చెడు భావముల కలబోత. ఆ కొండ మీద ఋతుమనువు అనే ఒక తోట కలదు. ఋతువు అన్న పదము మనసులో సమయానుకూలముగా కలిగే భావ సముదాయ సంపద. మనకు కూడా ఒకే ఋతువు సంవత్సరం పొడవున ఉండదు కదా, 6 ఋతువులు ఉన్నాయి కదా. అందువల్ల మన భావజాలము కూడా అంతే, ఎప్పుడూ ఒకే భావజాలము ఉండదు కదా. అందువల్ల ఋతువు అన్న పదము అక్కడ వాడబడింది. ఇక్కడ మనువు అన్న మాటకు కూడా ఒక అన్వయమును చెప్పుకొనవచ్చు. మనువు మను శబ్దము నుండే మానవుడు అన్న మాట వచ్చింది. అంటే ఋతుమనువు అంటే ఋతువులకు నిలయమైన మనువు ఆ తోట లేక వనము, ఆ అడవి ఏదైనా అని మనం అనుకుంటే, ఈ శరీరము కూడా ఎన్నో మార్పులకు చేర్పులకు కూర్పులకు నిలయమైనటువంటి ఆ వనమును పోలినదే. అందువల్ల ఋతుమనువు అన్న పేరును శరీరమునకు కూడా మనము ఎంతో చక్కగా అన్వయించుకునవచ్చును. ఆ తోటలో వివిధ విధములైన పుష్ప మరియు ఫలవృక్షములు కలవు. అంటే మన ఆలోచనలను పట్టే అది కాయ, పండ లేక ముల్ల అన్నది నిర్ణయించుకుంటాము. అసలు ఆ ఫలము కూడా ఉపయోగమైనదా నిరుపయోగమైనదా అన్న దానిని బట్టి దాని వాడకము కూడా ఉంటుంది. ఆ తోట వరుణునికి చెందినది. తోటకు వరుణుడు ఎటులను ఈ మనసుకు, దానిని కలిగిన మనిషికి ఆత్మ కూడా అదే విధముగా ఉంటుంది. వరుణుడు లేనిదే తోట పెరిగి పెద్దది అయి ఆత్మకు సంతోషము, మనిషి యొక్క మనసుకు సంతోషాన్ని కలిగించదు. అదే విధముగా ఒక తోటకు వరుణుడు ఎంత ముఖ్యమో మనిషికి కూడా ఆత్మ అంతే ముఖ్యము.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
Namaste, this is Vivika. Now you are listening to my media, the voice of India.
మీకు ఎప్పుడన్నా ఈవినింగ్ సరదాగా ఇంట్లో కూర్చొని ఏదన్నా మంచి సినిమా చూద్దాం, ఈ మాస్ సినిమాలతో విసిగి వేసారిపోయాం, సూపర్ సినిమా ఏదన్నా ఎవరు వినని స్టోరీ బేస్డ్ కంటెంట్ బేస్డ్ మూవీ చూద్దాం అనిపించిందా? అయితే వినండి నేడే చూడండి ప్రోగ్రామ్ ఎవ్రీ వీక్ ఆన్ మైండ్ మీడియా. నేను సవ్యసాచి ఎవ్రీ వీక్ ఒక మూవీ తీసుకొని దాని గురించి మీకు చెప్తాను. ఆ మూవీ మీరు చూసేసి మళ్ళీ మీ అభిప్రాయం మాకు చెప్పాలి. సో డోంట్ మిస్ ఇట్ ఎవ్రీ సండే అండ్ మండే మైండ్ మీడియాలో నేడే చూడండి ప్రోగ్రామ్ బై సవ్యసాచి.
నమస్కారం, నేను మీ తనికెళ్ల భరణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ విద్యారాణి. వన్ మినిట్ బైట్స్ కార్యక్రమంలో శ్రోతల కోసం భాస్కర శతకంలోని ఒక పద్యం. ఆరయనింత నేరు పరి అయి చెరించిన వాణి దాపునం గౌరవముప్పగూర్చునుపకారి మనుష్యుడు లేక మేలు చేకూర దదెట్లు హత్తుగడగూడునే చూడబదారు వన్నే బంగారములోననైన వెలిగారము గూడకయున్న భాస్కరా. ఈ పద్యం యొక్క భావము, గౌరవము కూర్చు చెలికాడు లేక తానెంత వాడైనను మనుజునకు మేలు జరగదు, మేలువన్నె బంగారమైనను టంకము లేనిది ఇతర వస్తువుతో కలియదు కదా. ధన్యవాదములు.
మైండ్ మీడియా సౌండ్ క్లౌడ్. అరే అసలే మైండ్ మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్ తో అందరినీ అలరిస్తున్నాయి కదా. మరి మైండ్ మీడియాలో మీకు నచ్చిన షోని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం, మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్లన్నీ ఒకే చోట soundcloud.com/mindmedialo వినొచ్చు. నచ్చిన షోస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి, మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఆ తోటలోని ఒక పెద్ద సరస్సులో తెల్లని, నీలి మరియు ఎర్రని పద్మములు కలవు. ఈ పద్మములు చుట్టూ చేరి తుమ్మెదలు చేయు ఝుమ్మను శబ్దము ఇళ్ల వేళలా వినిపిస్తూ ఉంటుంది. ఈ ఝుమ్మను తుమ్మెదలే నీకు కోరికలను పుట్టించే వస్తు సముదాయం. ఆ సరస్సు ఒడ్డున మల్లె, కుంద, జాజి, పున్నాగ, కురువక, మాధవీలతలు విరగూయగా వాటి సువాసనల మత్తు మైపరిస్తూ ఉంటుంది. ఇన్ని విధములైన ప్రలోభములను కలిగిన జీవనము అనగా బ్రతుకు ఒక అర్థము అయితే నీరు ఒక అర్థము. జీవనము అన్న మాటకు బ్రతుకు అన్న అర్థము ఒకటి ఉన్నది, ఆ తర్వాత నీరు అన్న అర్థము కూడా ఒకటి ఉన్నది. కాబట్టి మనము ఈ విధముగా జీవనమును మన బ్రతుకు పరముగా అన్వయించుకుంటే ఎంతటి అర్థము కనిపించుతుందో చూడండి. అదేవిధముగా నీటికి అన్వయం చేసుకుంటే ఇక ఇవన్నీ సహజము కదా, నీటి చుట్టూ ఉంటాయి కదా. అంటే ఏ విధముగా ఆలోచన చేసినా కూడా దానికి సరిపోయే విధమైనటువంటి పదములను అక్కడ కూర్చుట జరిగింది. ఇది ఆయన యొక్క గొప్పదనం, ఆయన మాతృక యొక్క గొప్పదనము కూడా. మాతృక రాసిన వాడు సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయన భగవదంశ వ్యాస మహర్షి రాసినది. కావున ఈ భాగవతము సామాన్యమైనటువంటి పురాణము కాదు. మాతృక రాసిన మహనీయుడు వ్యాసుడైతే దానిని తినిగించినవాడు పరమ భాగవతోత్తముడు పోతన. ఇక లోనికి గజరాజు ప్రవేశించినాడు. గజ అన్న మాటను త్రిప్పితే జగ అవుతుంది. అంటే జగరాజు, గజరాజు నీటిలో అడుగు పెడుతున్నాడు. ఈ జగరాజు సంసారములో అడుగు పెడుతున్నాడు. జగరాజు అంటే ఏమిటి? ఈ జగములో ఎవనికి వాడు రాజే. కాబట్టి నాకు నేను జగరాజు, మీకు మీరు జగరాజు. మనము ఈ సంసారంలో అడుగు పెడుతూ ఉన్నాము. ఆ తర్వాత ఏమి జరుగుతుంది అన్నది మనకు గజేంద్ర మోక్షమే సవిస్తరముగా తెలియవలుస్తూ ఉంది. ఇప్పుడు కొండను మనము వర్ణించడం జరిగిపోయింది. ఇక ఆ కొండలో ఎవరున్నారు అన్న విషయాన్ని గమనించుతాము. ఆ కొండయందు ఒక ఐరావతం తన పరివారముతో నివసించుతూ ఉండింది. ఐరావతము అంటే ఇక్కడ గజేంద్రుడు అని మనము అర్థం చేసుకోవలసినది. ఇంద్రుని వాహనం ఐరావతము అని దయవుంచి అనుకోవద్దండి. ఆ గజేంద్రుడు తన పరివారముతో కలిసి ఇష్టము వచ్చినట్లు సంచరించుతూ ఉండినాడు. ఇక్కడ గజేంద్రుడు ఇష్టము వచ్చినట్లు సంచరించుతూ ఉండినాడు అంటే గజ బలమన్నది ఎంత అన్నది మన ఊహకు అందదు. దానికి తోడుగా గజములకన్నింటికీ అతను ఇంద్రుడు, అంటే రాజు. కాబట్టి గజములకే రాజైనటువంటి వ్యక్తికి ఎంత బలము, దర్పము, అహంకారము ఇవన్నీ ఉంటాయి అన్నది మనము ఆలోచన చేసుకోవలసినటువంటి విషయము. లేత వెదురు మరియు చెరుకుగడలు పెరిగి తిరుట వారికి ఆటగా ఉండింది. మదించిన ఆ ఐరావతము ఉన్న చోటు నుండి పులులు, సింహములు, అడవి పందులు, ఎద్దులు దూరముగా పారిపోయాయి. పులులు, సింహములు ఇవన్నీ కూడా పారిపోతున్నాయి అంటే సింహాలు ఏనుగులు తింటాయి కదా, పులులు ఏనుగుల మీద దండయాత్ర చేస్తాయి కదా అన్న ఆలోచన చాలామందికి కలగవచ్చు. పులి గాని సింహము గాని ఏనుగును సమక్షముగా ఎదుర్కొనలేవు. ఎంతసేపైనా కూడా ఏనుగు వెనుక వైపు నుండి లంఘించి ఏనుగు కుంభస్థలమును కొట్టవలసినదే కానీ సమక్షముగా అంటే ఎదురుగా వచ్చి ఏమాత్రము ఏనుగుతో తలపడలేదు. ఏనుగు ఒకసారి తొండంతో చుట్టి ఆ జంతువు సింహమే కానీ లేక పులియే కానీ ఎంతో దూరము విసిరివేయగలదు. అందువల్ల ఈ ఏనుగులు, ఏనుగుల యొక్క రాజు, ఏనుగుల గుంపు బయలుదేరి వస్తూ ఉందంటే పులులు, సింహములు, అడవి పందులు, ఎద్దులు కూడా దూరముగా పారిపోయేవి. ఒకమారు వేసవి కాలములో ఆ గజేంద్రుడు తన సహచరులతో మిక్కిలి దూరము నడిచినందువల్ల బాగా అలసిపోయినాడు. అప్పుడు దాహము చాలా ఎక్కువగా అయినది. అంతలో దూరముగా ఉన్న సరస్సు నుండి వచ్చు సువాసనలను ఆఘ్రాణించి, ఓహో, ఇక్కడ ఏదో నీటి వసతి ఉన్నది, మనము సత్వరము ఆ దిశగా వెళ్ళదము అని తన పరివారమును కూడా హెచ్చరించుతూ ఆయన ఆ దారిన బయలుదేరినాడు. అనుకున్న రీతిగానే అక్కడ సరస్సు కనిపించింది. తాను ఆ సరస్సు నందు ప్రవేశించినాడు. ఆ సరస్సులో పరివారంతో కూడినటువంటి ఆ గజేంద్రుడు ఎంతో హాయిని అనుభవించి మధురమైన సరోవర జలము త్రాగి దత్తక తీర్చుకున్నాడు. అంతటితో నిజమునకు ఆయన సమస్య తీరిపోయింది. మరి బయటికి వస్తే ఇక కష్టమేమీ లేదు. ఆ తరువాతనే అసలు కథ మొదలైంది. ఆ తదుపరి ఆ హాయిని మరింత అనుభవించుటకై ఆ గజేంద్రుడు పరివారము ఆ సరస్సు నందే ఆడి దానిని బురద బురదగా చేసి పారవేసినాయి. సంసార సుఖములో మునిగిన మానవుడు కాల ప్రవాహమును గుర్తించని విధముగా ఆ గజరాజు కాలము గతించుట గుర్తించలేకపోయినాడు. జీవనము అంటే నీరు, జీవితము అని చెప్పుకున్నాము కదా, మనము కూడా అంతే. ఆనందములో మునిగిపోయినాము అంటే మన మనసుకు ఆనందం కలిగించే విషయంలో మునిగిపోయినాము అంటే మన పరిశ్రమలను కూడా గుర్తించము. భగవంతుడు అసలు గుర్తికే రాడు. అందుకే ఒక సందర్భములో నేను ఒక పాటలో ఈ మాట చెప్పినాను, కష్ట నష్టాలలో నిన్ను తలతురు, సుఖము సంతోషమున్నప్పుడు మరతురు, సుఖములో నిన్ను తలచే వారు దుఃఖించరు అన్న ఈ చిన్న మర్మాన్ని మరచుతారు. ఇది వాస్తవం కదా. వాళ్ళు ఆ క్షణికమైన సుఖములలో పడి అసలు ఈ సరస్సును వేరెవ్వరికీ యోగ్యము కాని విధముగా పాడు చేస్తున్నామన్న ఆలోచనే లేకుండా చిందర వందర చేసేసినారు. మనిషి కూడా జీవితములో అంతే, తాను పొందినదే సుఖము అనుకుంటాడు, కానీ తన తరువాత కూడా ఆ సుఖమును 10 మంది అనుభవించని అన్న ఆలోచన అతనికి రాదు. ఎందుకంటే అతనిలో ఉన్నది కేవలం స్వార్థము మాత్రమే. పరార్థము కాసింత అయినా ఉంటే తన అనుభవించినటువంటి సుఖమును పరులు కూడా అనుభవించని అన్న ఒక మంచి ఆలోచన వస్తుంది. దానిని మనము తప్పనిసరిగా అలవాటు చేసుకోగలము. దానిని అలవాటు చేసుకోగలిగితే మనమే కాదు మన పరిశ్రమలో ఉన్న జనులంతా కూడా ఆ సుఖాన్ని అనుభవించుతారు, మనకు ఎంతో కృతజ్ఞతగా ఉంటారు. మనకు ఈ ఆలోచన వెంటనే వస్తుంది, ఏమని, అనుభవించిన తర్వాత వారు కృతజ్ఞతగా ఉండవలసిన అవసరమే లేదు కదా అని. కాదు, కృతజ్ఞత తప్పనిసరిగా ఉంటుంది. ఎందువలనంటే ఇప్పుడు అంటే ఈ విధంగా నీవు ఒకరికి ఇవ్వటం మొదలు పెడితే వారు ఇంకొకరికి ఇస్తారు, వారు ఇంకొకరికి ఇస్తారు, ఈ విధంగా అది కొనసాగుతూ పోయింది అంటే మీరు మంచిని మాత్రమే పంచుతూ ఉన్నారు. మరి పంచేది మంచి అయినప్పుడు ఎవరి దగ్గరైనా మంచే ఉంటుంది కదా, చెడ్డ ఎక్కడి నుండి వస్తుంది? అందువల్ల తప్పనిసరిగా మీ యొక్క ఔన్నత్యము పెరుగుతుంది, అదేవిధముగా మీ పక్కవాణి ఔన్నత్యము కూడా పెరుగుతుంది, ఈ సమాజం యొక్క ఔన్నత్యమే పెరుగుతుంది, ఈ సంఘం యొక్క ఔన్నత్యం పెరుగుతుంది, ఈ దేశం యొక్క ఔన్నత్యం పెరుగుతుంది. ఇది గమనించండి, మంచిని పంచుదాము, మంచిని పెంచుదాము. అందువల్ల ఎప్పుడు తన ఉనికిని తాను గుర్తించుకుంటూ ఏ సుఖమైనా అనుభవించితే వచ్చిన కష్టము కానీ నష్టము కానీ ఏమీ ఉండదు. అట్లు కాకుండా సుఖమే సర్వస్వము, దాని తర్వాత ఏమీ లేదు అని అనుకుని అదే సుఖమనే భ్రమలో తాను అన్నీ మర్చిపోయి ఆనందించినాడంటే అది తప్పనిసరిగా దుఃఖదాయకమే. ఎటు తిరిగి బాధపడి తీరవలసినదే, వేరే మార్గము లేదు. ఆ విధముగా ఆ సరస్సులో అడుగు పెట్టిన తరువాత నుండి జరిగిన అన్ని విషయములను మనము ఇప్పుడు తెలుసుకున్నాము. గజరాజు ఆనందంలో పూర్తిగా మునిగి మైమరచిపోయినాడు. ఇక అసలు విషయము ఇక్కడ మొదలవుతుంది. ఇది ప్రేరణచే ఆ సరస్సునందు చాలా కాలముగా ఒక మకరము నివసిస్తూ ఉండింది. అది తన వాడి కోరలతో ఆ గజము కాలును బలముగా పట్టుకునింది. అకస్మాత్తుగా కలిగిన ఆ బాధకు ఆ గజరాజు తన శరీరమంతయు విల్లించి ఆ మకరము పట్టు నుండి తప్పించుకున్నటకు ప్రయత్నమైతే చేసినాడు. ఆ గజరాజు బలమైనదైనప్పటికీ ఆ మొసలి అంతకన్నా బలముగా ఆ కాలును పట్టుకున్నట చేత విడిపించుకున్నట సాధ్యము కాకపోయింది. కరి మకరుల మధ్య ఈ భీకరమైన పోరు కొన్ని సంవత్సరములు ఏకధాటిగా సాగింది. అడవిలో చక్రవర్తి వలె సంచరించుతూ ఆ గజరాజునకు, సరస్సుగను సామ్రాజ్యమునకు రాజుగా ఉన్న ఆ మకరమునకు నడుమ తీవ్రమైన పోరు, దేవకిన్నెర కింపురుష యక్ష సిద్ధులు మొదలగు వారికి మిక్కిలి ఆశ్చర్యము కలిగించింది. క్రమముగా ఆ ఏనుగు బలము హరించుకుపోవుట మొదలుపెట్టినది. ముసలి పట్టు మరింత బిగియజొచ్చినది. ఏనుగు తన బలము సన్నగిల్లుటచే ఓటమి తథ్యమని, త్వరలోనే ప్రాణములు పోవును అని కూడా గ్రహించింది. తనను ఈ విపత్కర పరిస్థితి నుండి తప్పించుట, తనపై ఆధారపడిన తన పరివారులకు గాని లేక ఆ దేవతలకు గాని సాధ్యము కాదని గ్రహించినటువంటి ఆ ఐరావతము కొంత తడవు యోచన చేసి తనను రక్షించి కాపాడేవాడు ఆ శ్రీమన్నారాయణుడైన విష్ణువేనని తలంచి ఆ సత్యమును అవగతము చేసుకుని ఆ నారాయణుణ్ణి ప్రార్థించతలచినది. అసలు నరులను దాటించేవాడే కదా నారాయణుడు. నారము అన్న పదమునకు నీరు అన్నది కూడా ఒక అర్థము. ఇప్పుడు ఆ మడుగంతా నీరే కదా, ఆ మడుగును దాటించగలిగిన వాడు కూడా నారాయణుడే. అందుకే ఆయన్ని గురించి వేదం ఏమి చెప్తుంది, అంతర్బహిర్య తత్సర్వం వాప్యన్నారాయణ స్థిత అంటూ ఉన్నది నారాయణ సూక్తం. ఇక విష్ణువు అన్న మాటకు అర్థము సర్వవ్యాపకుడు అని. మరి సర్వవ్యాపకుడు కాబట్టి అంతా గమనిస్తూనే ఉన్నాడు. ఇక్కడ రామకృష్ణ పరమహంస చెప్పే ఒక కథ గుర్తుకు వస్తూ ఉంది. విష్ణువు ఒకసారి తన భక్తుని కొంటికుర్రవాళ్లు రాళ్లతో కొట్టేది చూసి ఆ భక్తుని రక్షించుటకు బయలుదేరుతూ ఉంటే స్వామిని ఎక్కడికి అని అడిగినదట లక్ష్మీదేవి. నా భక్తుని రాళ్లతో అల్లరిమూక కొడుతూ ఉన్నారు, నేను అతనిని రక్షించుటకు బయలుదేరుతున్నాను అన్నాడు. కాని కాసేపట్లో తిరిగి వచ్చినాడట స్వామి. అప్పుడు కూడా లక్ష్మీదేవి వెనుకకు వచ్చుటకు కారణము ఏమి అని అడిగింది. అప్పుడు స్వామి ఎంత చమత్కారముగా జవాబు చెప్పినాడో ఒకసారి గమనించండి. ఆ ఏమీ లేదు, భక్తుడు తనను తాను రక్షించుకుంటూ ఉన్నాడు, తాను వారిపై రాళ్లు వేస్తూ ఉన్నాడు అని చెప్పినాడట. ఇక్కడ ఆ ప్రయత్నములన్నీ పూర్తి చేసుకుని విష్ణు శరణాగతిని ఆశ్రయించినాడు ఆ గజరాజు. అంటే ఇక్కడ మనకేం తెలుస్తూ ఉన్నది, తనలో ఇంకా దారఢ్యము ఉంది, భక్తుడు తన ఆపదను తాను ఎదుర్కోగలిగినంత వరకు భగవంతుడు చూస్తూనే ఉంటాడు. ఆ భక్తిలో ఈ అహము అన్నది ఎప్పుడు మాయమై సర్వస్వము పరమాత్ముడే, ఆయన్ని శరణు వేడుకుంటేనే నేను ఈ కష్టం నుండి బయటపడగలుగుతాను అన్న శరణాగతి తత్వాన్ని ఎప్పుడైతే మనసునందు ఏర్పరచుకొని తన యొక్క ఆత్మను భగవంతునికి అనుసంధానం చేస్తాడో అప్పుడే పరమాత్మునికి దయ కలుగుతుంది, భక్తుని రక్షించుటకు బయలుదేరి వస్తాడు. కావున ఇక్కడ గజరాజు ఒక స్థిరమైన అభిప్రాయమునకు వచ్చింది. ఇక నా చేత ఏమీ కాదు, నన్ను రక్షించగలిగిన వాడు ఆ పరమాత్మ ఒక్కడే, నేను త్రికరణ శుద్ధిగా అంటే మనోవాక్కాయ కర్మల చేత ఆ పరమాత్మను ఆ మహావిష్ణువును మనసారా నమ్మి ఆయననే నా భృకుటి మధ్యమున నిలుపుకొని ప్రార్థించుతాను, నాకు ఆయన సహాయం చేస్తాడు అన్న ఒక స్థిరమైన దృఢమైన అభిప్రాయముతో ఆ పరమేశ్వరుని ప్రార్థించుట మొదలుపెట్టింది. ఆ సందర్భముననే ఆ కాలములో ప్రతి పిల్లవాడు చెప్పేటటువంటి ఈ పద్యాన్ని గజేంద్రుని ద్వారా పోతన్న చెప్పించినాడు. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందు నిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానిని ఆత్మభవున్ ఈశ్వరునే శరణంబు వేడగన్. ఇక్కడ విష్ణువు ఈశ్వరుడు బ్రహ్మ అన్న తారతమ్యాలు లేవు. ఆకాశాత్ పతితంతో యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని చెప్పినారు. కావున ఏ పేరుతో పిలిచినా ఏ రూపములో మనము ఆ పరమాత్మను ఆరాధించినా చిట్ట చివరికి కట్ట కడపటికి చేరేది మాత్రము ఒక్కరికే అన్నది మనము గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం. కావున ఆ గజరాజు ఆ సనాతన పురుషుని దర్శనమునకై పరితపించసాగింది. ఆ సనాతన పురుషుని కొరకు ఋషులు వేలాది సంవత్సరములు ధ్యానము చేస్తారని, లోక కళ్యాణము కొరకు ఆయన ఒక రూపము ధరించి వస్తాడు అని ఆయనను చూచినవారు ఆ స్వామి నిరాకార తత్వమును ఆ సమయంలో విస్మరిస్తారని, కానీ ప్రతిదానికి కారకుడు ఆ నారాయణుడేనని గ్రహించి స్థుతించటం మొదలుపెట్టింది. తన ఈ గజాకారం వలన ఏర్పడిన మనోవైకల్యము కానీ లేక కోరికల విలయమైన ఈ జీవితము వల్ల కానీ తనకు ఏ ఉపయోగము లేదు అని గ్రహించినటువంటి ఆ గజేంద్రుడు శ్రీహరిని మోక్షము మాత్రమే కోరినాడు. భక్త వత్సలుడైన ఆ పరమాత్మ చెలించి శ్రీహరి రూపములో ప్రత్యక్షమై సుదర్శన చక్రము విడిచి ఆ మొసలిని సంహరించి ఆ గజేంద్రునికి వైకుంఠ పదమును అందజేసినాడు. ఇది కథ. ఈ కథను నేను ఈ రోజునకు ఇక్కడ నిలిపి తిరిగి తర్వాతి రోజు మీ ముందుకు ఇదే కథను కొనసాగించుతూ వస్తాను. మనము ఈరోజు గజేంద్ర మోక్షములో అడుగు పెట్టటమే కాక అందులోని కొంత విషయమును అంతర్దృష్టితో పరిశీలించటము జరిగింది అని నేను అనుకునుచున్నాను. మీరు కూడా నేను చెప్పిన ఈ మాటలలోని మంచి ఏదైనా ఉంటే దయతో గ్రహించి మీరు కూడా ఈరోజు నుండి దానిని పాటించుట కనుక మొదలు పెట్టినారు అంటే మనసు ఎంతో నిర్మలము చేసుకుంటూ ఉన్నవారవుతారు. ఒకనొక రోజు పూర్తిగా నిర్మలత్వము తప్ప మనసులో వేరేమీ ఉండదు. మనసులో నిర్మలత్వము మాత్రమే ఉంటే దాని అర్థము మనసులో భగవంతుడే ఉన్నాడు అని. కావున నేను ఈరోజు ఈ మాటతో నా ఉపన్యాసమును ముగించుతూ ఉన్నాను. శుభం భూయాత్.
ఇప్పటి వరకు మీరు విన్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం.
అందరికీ నమస్కారం. నేను మీ అంజనా సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.